శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. అంశము అర్పణకు చిన్న బాలుని మాదిరి. మూల వాక్యము యోహాను సువార్త 6:7 నుండి
13 వచనాలు. యోహాను సువార్త 6:7-13. మనకు తెలిసిన సందర్భమే, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టిన సందర్భం ఇది. ప్రభు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది పురుషులకి పంచిపెట్టిన సందర్భం. యోహాను భక్తుడు ప్రభు చేసిన అద్భుత కార్యాల్లో 7 కార్యాలు లిఖిస్తే, ఆ 7 కార్యాల్లో ఈ సూచక్రియ 4వ సూచక్రియగా మనం చూడగలం. 4వ సూచక్రియగా మనం చూడగలం. అయితే ఇదే సూచక్రియని ఆశ్చర్యం ఏంటంటే, ఈ అద్భుతాన్ని చిన్నగానే కనబడుతుంది గాని 4 సువార్తల్లో కూడా గ్రంథకర్తలు లిఖించారు. 4 సువార్తల్లో కూడా ఇదే సూచక్రియను లిఖించారు. వాస్తవంగా ఒకసారి ఒక సందర్భం రాయబడితేనే బైబిల్లో ఆ సందర్భం ప్రత్యేకమైంది. ఒకే సందర్భం 2 పుస్తకాల్లో రాయబడితే మరో ప్రత్యేకమైంది. కానీ 4 సువార్తల్లో ఏదైనా ఒక సందర్భం లిఖించబడితే ప్రభు ఏదో ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి ఇష్టపడుతున్నారు. అది చాలా ప్రాముఖ్యమైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే అద్భుత కార్యం మార్కు సువార్త 6:30-36, మత్తి సువార్త 14:14-21, లూకా సువార్త 9:10-17. యోహాను సువార్త కాకుండా 3 సువార్తల్లో కూడా ఈ అద్భుత కార్యం లిఖించబడింది. కాబట్టి దీనిలో నుంచి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 6:7-13. అందుకు పిలుపు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకున్నటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రియ. ఇక్కడ ఉన్న ఒక చిన్న వాణి వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇవి ఎంతమందికి, ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చగా ఉండిన గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఇది అద్భుత కార్యం. ఇక్కడ ఈ వాక్యంలో చాలా విషయాలు మనం ధ్యానం చేయొచ్చు, కానీ మనకున్న సమయాన్ని బట్టి ఒక 3 ముగ్గురిని ఈ ఉదయకాల సమయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు దీవెనకరంగా ఉంటుంది. 3 ముగ్గురిని అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఆ 3 ముగ్గురు ఎవరంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. 2వది చిన్న బాలుడు కనబడుతున్నాడు. 3వది కనబడడం లేదు కానీ ఆమె చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది, ఆ చిన్న బాలుని తల్లి. ఒక తల్లి కనబడుతుంది, ఒక కుమారుడు కనబడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో కనబడుతున్నారు. ఈ సందర్భంలో వారి 3 ముగ్గురు గురించి కొన్ని విషయాలు ధ్యానం చేయటం మంచిది అన్నది నా ఆశ. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరిస్థితి ఏంటంటే, మనకి మొదటి వచనం నుంచి ఆరో అధ్యాయం మొదటి వచనం చదివితే ఈ మూడు మిగతా నాలుగు సువార్తలు రాయబడే సందర్భం చదువుతా ఉంటే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బోధిస్తూ గ్రామాలు గ్రామాలు సంచరిస్తున్నారు. ఆయన మీద పరిశుద్ధాత్మ శక్తి ఉండటం వల్ల, ఆయన ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతూ రావటం వల్ల, యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారు అనగానే తండోపతండాలుగా జనం ఆయన వెంబడించేవారు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు సముద్రాన్ని దాటి గలిలయ సముద్రాన్ని దాటి వచ్చినప్పుడు ఆయన వద్దకి చాలా మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు అని మనం లెక్కేస్తే కూర్చొని 50 మంది 100 మందిలుగా కూర్చోబెట్టి వాళ్ళందరికీ భోజనాలు వడ్డించారు. వడ్డించేటప్పుడు వారు ఫిజికల్ గా లెక్క పెట్టారు. లెక్క పెట్టిన లెక్క ప్రకారంగా వచ్చిన వారిలో మేల్ కాంగ్రిగేషన్ పురుషుల సంఖ్య 5,000. స్త్రీలను లెక్క పెట్టలేదు, పెద్దలను లెక్క పెట్టలేదు, పిల్లలను లెక్క పెట్టలేదు, పురుషుల్ని లెక్క పెట్టి సంఖ్య చెప్తున్నారు. సహజంగా మన మీటింగ్ జరుగుతున్నప్పుడు పురుషుల సంఖ్య తక్కువ ఉంటుంది, స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్త్రీల సంఖ్య ఎక్కువ లెక్క పెడదామన్నా రమారమి సమానంగా వెళ్దాం. పురుషులు 5,000 మంది అంటే కనీసం స్త్రీలు 5,000 మంది ఉండాలి. స్త్రీ పురుషులు 10,000 మంది అనుకుంటే పిల్లల్ని ఒక కుటుంబానికి ఇద్దరు వేసుకున్నా ఇంకొక 10,000 మంది పిల్లలు, పెద్దవాళ్ళు లెక్కేసుకున్నా ఒక 5,000 లెక్కేసుకోవచ్చు. ఎంత లేదన్నా 20,000 నుంచి 20,000 మంది ఆ రోజు ప్రభు దగ్గరికి వచ్చారు. బైబిల్లో మార్కు సువార్తలో ఇంకా స్పష్టంగా మాట్లాడతాడు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన 3 దినాలు బోధించాడట. 3 దినాలు బోధించాడు. 3 దినాల తర్వాత, ఈ 3 దినాల తర్వాత వీళ్ళు చాలా అలసిపోయారు. వీళ్ళకి ఆహారం పెట్టాలి, లేకపోతే వెళ్ళిపోతున్న దారిలో సమస్య వెళ్ళిపోతారని ఆయన ఆహారం పెట్టడానికి కనికరపడ్డాడని రాయబడింది. కనికరపడి వారికి ఆహారం పెట్టాలని ప్రభు ఆశపడ్డాడు. ఆహారం పెట్టాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏదో ఒకటి చేయొచ్చు, కానీ ఏదో ఒకటి చేయడానికి బదులు ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న లంచ్ బాక్స్ తీసుకొని దాని ద్వారా ఒక అద్భుతాన్ని చేశాడు. గమనించాల్సిన విషయం అది. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు అండ్ ఒక్కొక్క చేప కేజీ ఉంటది అనుకుంటారు. ఒక్కొక్క చేప కేజీ బరువే ఉండదు. ఒక పిల్లవాడు ఒక పూట తినడానికి వాళ్ళమ్మ సిద్ధపరిచిన ఆహారం అంతేది. అంటే మన స్కూల్కి పిల్లల్ని పంపిస్తున్నప్పుడు వాడికి లంచ్ బాక్స్ పెడితే ఏ సైజు ఉంటుందో అంత బాక్స్ అది. చిన్న చేపలు, ఎవల రొట్టెలు పులకాల ఉంటాయేమో 5 రొట్టెలు కలిపితే, అంత చిన్న రొట్టెలు, అంత చిన్న చేపలు, చిన్న లంచ్ బాక్స్. ప్రభు వాళ్ళందరిని కూర్చోబెట్టి మీ దగ్గర ఏమన్నా ఉన్నాయని అడిగితే మొత్తం అందరి దగ్గర తనిఖీ చేశారు, ఎవరి దగ్గర ఏమీ లేదు. ఒక పిల్లవాడి వద్ద మాత్రం ఒక లంచ్ బాక్స్ ఉంది, చిన్న పిల్లవాడు తెచ్చుకున్న లంచ్ బాక్స్. ఆ లంచ్ బాక్స్ తీసుకొని ప్రభు ఆశీర్వదించి ఆ 5 రొట్టెల నుంచే, ఆ 2 చేపల నుంచే ఈ 5,000 మంది పురుషులు లేదా ఈ 25,000 మంది జనాభాకి ఆయన ఆహారం పంచిపెట్టాడు. కాబట్టి ఇక్కడ ఆ పిల్లవాడి కొరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువుకి లంచ్ బాక్స్ ఇచ్చిన పిల్లవాడి కోసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరు తెలుసు కదా పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుందో. వాడి చేతిలో చాక్లెట్ తీసుకుంటే నాకు ఇవి నాన్న గాని తెచ్చిచ్చేస్తాడా, ఏదైనా పెట్టమంటే పెడతాడా, ఎంత మారం చేస్తారో, కింద పడి గిలగిల కొట్టుకుంటారు. వాడి చేతిలో లాక్కుంటే ఇంకేమైనా ఉందా, పెద్ద తుఫాన్ వస్తుంది వాడి చేతిలో లాక్కుంటే. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ చిన్నపిల్లవాడు తన దగ్గరున్న బాక్స్ ఇచ్చేసాడు. ఎవరు లాక్కోలేదు, ఏడవలేదు, ఎవరి దగ్గర ఏమైనా ఉందంటే బాలుడి దగ్గర ఉందన్నారు. ఆ బాబు తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టాడు. అంతగా ఆ చిన్నపిల్లవాడు ప్రభువుకి కానుకగా తన వద్ద ఉన్న లంచ్ బాక్స్ ఇవ్వడానికి కారణం ఏమై ఉంటది అర్థం చేసుకుంటే, ఆ బాలుడి తల్లిని ఒకసారి మనం ధ్యానం చేయాలి, గమనంలోకి తెచ్చుకోవాలి. ఒకవేళ ఆ మీటింగ్ కి ఆ బాలుడు వాళ్ళ తల్లి వచ్చి ఉంటదా, వాళ్ళ అమ్మ వచ్చి ఉంటదా, వాళ్ళ అమ్మ వచ్చి ఉంటే కనీసం 2 లంచ్ బాక్సులు అన్న బయటకు రావాలి, వాళ్ళ నాన్న వచ్చి ఉంటే 3 లంచ్ బాక్సులు బయటకు రావాలి. ఆశ్చర్యం ఏంటంటే అమ్మ రాలేదు, నాన్న రాలేదు. అమ్మ నాన్న రాకుండా ఒక బాలుణ్ణి ఇంత బహిరంగ సభకు ఎలా పంపుంటారు, ఎలా పంపుంటారు? ఏమనుకోవచ్చు, సహజంగా మనం మందిరానికి వెళ్ళడానికి మనకు చాలా సాకులు ఉంటాయి. మనమే వెళ్ళకపోతే మన పిల్లలు వెళ్తారా, సస్యే మీరు వెళ్ళరు. అప్పటికే మనం ఏదో బలవంతంగా బట్టలు వేసి చేయి పెట్టుకుని లాక్కొని పోతే వచ్చి మందిరంలో కూర్చోకుండా బయట తిరుగుతూ ఉంటారు పిల్లకాయలు. అలాంటి పరిస్థితి, కాని అమ్మ రాలేదు, నాన్న రాలేదు, కాని ఆ బాబు వచ్చాడు. ఇంకొక మాట, మనం పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఎలా పంపిస్తాం, అబ్బా వాటర్ బాటిల్ నిండా వాటర్, లంచ్ బాక్స్, వాడు తినేది కాదు ఇద్దరు తినొచ్చు, అంత లంచ్ బాక్స్, అంత స్నాక్స్ బాక్స్, ఖర్చుప్పు నానా అందులో పెట్టాను తినే, మళ్ళీ వచ్చేటప్పుడు మాత్రం తేకూడదు, మొత్తం తినేయాలి, అసలు ఏమి వదిలిపెట్టకూడదు. ఎప్పుడు పంపిస్తాం అలాగా, స్కూల్కి వెళ్తున్నప్పుడు. కానీ తల్లి స్కూల్కి వెళ్తున్నప్పుడు మనం ఎట్లా పంపిస్తామో అలాగా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు, ప్రార్థనకి వెళ్తున్నప్పుడు పంపిస్తుంది. గమనించాలి, మనకి మన తల్లులకి ఆ తల్లికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఆమె రాకపోయినా ఆమె భర్త లేకపోయినా వెళ్ళకపోయినా ఆమె అనుకుంది, అమ్మో 20,000 మంది ఉంటారు, అందులో నా కొడుకు తప్పిపోతే ఇంకేమన్నా ఉందా, లేకపోతే ఎవరు పట్టించుకునేవారు లేరు, ఏమైనా ఎండ దెబ్బ తగిలితే ఇంకేమన్నా ఉందా, దారి తప్పిపోతే ఇంకేమన్నా ఉందా అని అర్థం అని ఆలోచించిందా? లేదు లేదు, ప్రభు సన్నిధిలో నా కొడుకు ఎదగాలి, ఆ తల్లి ఆశ, ప్రభు దగ్గర నా బిడ్డ ఉండాలి, ఆ తల్లి ఆశ. అందుకోసం తొక్కిసలాట అనుకోలేదు, తప్పిపోతాడు అనుకోలేదు, ఎండ దెబ్బ అనుకోలేదు, అనుకోకుండా ఎంత చక్కగా బాబుని సిద్ధపరిచిందో, చక్కగా బాబుని సిద్ధపరిచింది, లంచ్ బాక్స్ పెట్టింది, నాన్న సాయంత్రం దాకా మీటింగ్ ఉంటే మధ్యాహ్నం అక్కడే ఉండాలి, అక్కడే తినాలి, సాయంత్రం అంతా అయిపోయేదాకా ఉండి చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని రావాలి అని చెప్పి నచ్చ చెప్పి బుజ్జగిచ్చి ఆ తల్లి ఆ బిడ్డను పంపింది. అర్థం చేసుకుందాం, ఆ తల్లి ఆ బిడ్డను పంపింది. ఇంకొక మాట, అమ్మా నువ్వు రాకపోతే, నాన్న రాకపోతే నేను ఎట్లా వెళ్తాను అని ఆ బిడ్డ అనుకుపోయి ఉంటాడా? అన్నా సరే నానా కుదరలేని పరిస్థితి, మీరు రాలేకపోతున్నాం, గాని ప్రభు మరలా మన ఊరు రాడు, ఆయన వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన వాక్యం వినాలి, ఎంతో ఆశీర్వాదం అని చెప్పి ఆ బిడ్డను ప్రోత్సహించి మరి ఆ తల్లి పంపింది, తల్లి పంపింది. ఇంకా ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ బిడ్డకు ఇవ్వటం నేర్పింది, చిన్ననాటి నుంచే ఇవ్వటం నేర్పుతా ఉంది, ఇవ్వటం. అందుకే ఆ బిడ్డ ఏడవలా, లంచ్ బాక్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాడు ఏమాత్రం ఏడవకుండా ఇష్టపూర్వకంగా సంతోషంగా ప్రభు చేతుల్లో తన బాక్స్ తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి ఆ తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ తల్లికి ఉన్న మంచి అవగాహన ఏంటంటే, మనందరికి తెలిసిన ఒక వాక్యం ఏంటంటే, మనందరికి తెలిసిన వాక్యం, గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం, కుమారులు ఆయన ఇచ్చిన స్వాస్థ్యం. నేను అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను, ఇచ్చింది ఎవరు? ఆయనే కదా. ఇచ్చింది ఎవరు? ఆయనే కదా. ఆయన ఇచ్చిన పిల్లల మీద నీ నా పెత్తనం ఎంత మాత్రం మంచిది కాదు. మళ్ళా చెప్తున్నాను, ఇచ్చిందేమో ఆయన, పొందుకుందేమో మనం. ఆయన ఇచ్చిన బిడ్డలు మన ఒళ్ళోకి వచ్చిన తర్వాత మనం అనుకుంటున్నాము, వీడు నా కొడుకు, ఈ పాప నా తల్లి, నా బంగారు గారాల ముద్దు బిడ్డ. సత్యం ఏంటంటే, వాడు కడుపులో ఉన్నప్పుడు 9 నెలలో కూడా వాడు ముక్కు ఎలాగుందో మూత ఎలాగుందో మనకు తెలియదు. ఆయన అనుకున్నాడు, ఆయన అనుకుని మనకిచ్చాడు, ఆయనే సంరక్షించాడు. ఆయన తన బిడ్డలను మన ఒడిలో పెడుతున్నప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత మన బిడ్డలను ఆయన కోసమే పెంచాలి, ఆయనకే సమర్పించుకోవాలి, ఆయన సన్నిధిలో ఉంచాలి, ఆయన సన్నిధిలో ఉంచాలి. మనకి మన పిల్లలు గొప్ప గొప్ప బహుమానాలు తెస్తా ఉంటే, ఫస్ట్ ర్యాంకులు వస్తూ ఉంటే, టాపర్లుగా ఉంటే, స్టేజ్ మీకెక్కి అందరు చప్పట కొడతా ఉంటే, ఓ మనం పొంగిపోతా ఉంటాం. నేను అంటాను, వాడిని కొడుకు కాదు, వాడిని మనవడు కూడా కాదు, వాడి దేవుని కుమారుడు నిన్ను నమ్మి నీ చేతులు పెట్టాడు. ఎందుకోసం పెట్టాడు, ఎందుకోసం పెట్టాడు? ఆయన అడగాలి, దేవా నాకెందుకు ఇచ్చావు వీడిని, వీడిని సమర్పణ చేసుకుంటున్నాను, ఎలా పెంచమంటే చెప్పు అలా పెంచుతాను.
దయచేసి మైండ్ లో రుచి ఉండండి.
నేను కేవలం మెంటర్ మాత్రమే, నేను కేవలం ఆయాలో పనిచేస్తాను. లైన్ లో ఉండి అవుట్ గోయింగ్ కాల్ చేయొద్దు. నేను కేవలం ఆయాలో పనిచేస్తాను, నేను పనికెత్తులో పనిచేస్తాను, పదిగేళ్ల పనిచేస్తాను. బిడ్డ నీ బిడ్డ నా బిడ్డ కాదు.
బిడ్డ
నీ బిడ్డ నా బిడ్డ కాదు, నువ్వు ఇచ్చిన కుమారుని నీ కోసం పెంచుతాను అని చెప్పడం అలవాటు చేసుకోవాలి.
దయచేసి మైండ్ లో
అలవాటు చేసుకోవాలి.
కాబట్టి ఉదయకాల సమయంలో హోల్డ్ పర్ రఖా హై. కృపయా లైన్ పర్ బని రహీ. ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్. ప్లీజ్ స్టే ఆన్ ద లైన్.
కాల్ వచ్చింటే ఇంకా కారు మాట్లాడుతున్నట్టున్నారు ఫోన్ ఎత్తి. లైన్ అంతా పాడవుతుంది, కనీసం అర్థం చేసుకోవాలి.
మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు.
కట్ అయి మాట్లాడండి.
లైన్ లో ఉంచి ఉండండి. ఆప్ జిస్ వ్యక్తి సే బాత్ కర్ రహే హై ఉన్హోనే ఆప్కే కాల్ కో హోల్డ్ పర్ రఖా హై. కృపయా లైన్ పర్ బని.
అర్థం చేసుకోవాలి. ఆ తల్లి తన బిడ్డను దేవునికి సమర్పణ చేసుకుంది. దేవుని కోసమే ఆ బిడ్డను పెంచుతా ఉంది. తను వెళ్ళలేకపోయినా ఎవరో లేరు ఏమైపోతారు అనుకోకుండా తను ప్రోత్సహించి తన బిడ్డను దేవుని సన్నిధికి పంపింది. మరో మాటలో చెప్పాలంటే చిన్ననాటి నుంచి భయభక్తుల్లో ఆ బిడ్డను పెంచుతా ఉంది. చిన్ననాటి నుంచే ఆ బిడ్డను భయభక్తుల్లో పెంచుతా ఉంది. ఆ ప్రభు సన్నిధికి వెళ్ళటం నేర్పుతుంది, ప్రభుకి ఇవ్వటం నేర్పుతుంది. అందుకే తల్లిని చూసాము. రెండవదిగా ఆ కుమారుని చూస్తే ఆ కుమారుడు ఆ అబ్బాయి బిహేవియర్ ఎట్లా ఉందంటే విభిన్నంగా ఉంది. చిన్నపిల్లలు ఏడవాలి, ఆ బాబు ఏడవటం లేదు. లంచ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి అందరే లంచ్ బాక్స్ ప్రభు అడుగుతున్నాడు ఇస్తావంటే నేనెవ్వను అందరే అన్నాడా? లేదు, సంతోషంగా వచ్చాడు. ఆ బాలుడు తన బాక్స్ తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టాడు. అమ్మతో గాని అమ్మతో, అమ్మా నువ్వు రావట్లేదు, నాన్న రావట్లేదు, ఎవరో లేరు, ఫ్రెండ్స్ లేరు, నేను వెళ్ళను అన్న మాట బాబు మాట్లాడలేదు. కాని ప్రభు సన్నిధి కోసం ఆశగా ఉత్సాహంగా వచ్చినట్లుగా ఆ బాబుని చూస్తున్నాం. ఒక తల్లిని చూసాము ఆదర్శవంతంగా ఉంది. ఒక బాలుని చూసాము చిన్ననాటి నుంచే భయభక్తుల్లో ఎదుగుతా ఉన్నాడు. బాబుని చూసాం. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు లంచ్ బాక్స్ లేకుండా వచ్చిన 20,000 మందికి ఆహారం వడ్డించలేడా? ఎందుకంటే ఆ చిన్న లంచ్ బాక్స్ నుంచి 20,000 మందికి ఆహారం వడ్డించిన ప్రభు, ఆ చిన్న లంచ్ బాక్స్ లేకుండా ప్రభు ఆహారం వడ్డించలేడా అంటే రోమపత్రిక 4:17 ఒక మంచి మాట రాయబడింది. లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచివాడు అంటాడు. అవర్ గాడ్ క్రియేటెడ్ ఎంటర్ యూనివర్స్ అవుట్ ఆఫ్ నథింగ్. శూన్యంలో నుంచి సృష్టి చేశాడు ఆయన. ఏమీ లేకపోయినా ఈ అంబరానికి రూపాన్నిచ్చాడు. ఏమీ లేదు, భూమి కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, నక్షత్రాలు కలుగునుగాక అని కలుగునుగాక అన్న ఒక మాట చేత యావత్తు సృష్టి చేసిన దేవునికి ఈరోజు ఆ 20,000 మందికి ఆహారం వడ్డించాలంటే ఆ పిల్లవాడి దగ్గర లంచ్ బాక్స్ ఉండాల్సిందేనా? ఆ లంచ్ బాక్స్ లేకుండా ఆయన ఆహారం వడ్డించలేడా అని ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. ప్రభు ఏమనుకుంటాడంటే ఆయన గొప్ప కార్యం చేస్తున్నప్పుడు ఆయన మానవునికి భాగస్వామ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మానవుణ్ణి ఈ గొప్ప కార్యంలో ఇన్వాల్వ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఎప్పుడైతే శిష్యుల్ని అడిగాడు ఆయన ఏం చేయాలో ఆయన తెలుసు, ఏం చేయబోతున్నాడు ఆయన తెలుసు కూడా, వీళ్ళందరూ భుజించడానికి రొట్టెలు ఎక్కడి నుంచి తెస్తామని చెప్పేసి ఫిలిప్ని అడిగాడు. ఫిలిప్ మంచి లెక్కల మాస్టర్ అన్నమాట, చాలా షార్ప్ గా ఉన్నాడు. టకటక్ కాలిక్యులేటర్ చేసాడు, హెడ్లని లెక్క పెట్టాడు. ఎంతమంది ఉంటారు, మనిషి తింటే కొంచెం కొంచెం తింటే ఎంత అవుతుంది చెప్పి, అయ్యా కొంచెం కొంచెం తినాలన్నా సరే 200 జానారాలు ఉండాలి, మా దగ్గర డబ్బులు, మన దగ్గర కానుకొచ్చుంటే చెప్పు, వెళ్తాము కొంటాము తెస్తాం. కొని తెచ్చి ఉండే సమయానికి కూడా సరిపోదు, మరి నీ ఇష్టం ఏం చెప్తావు చెప్పు అని చెప్పి నోటి మాట చెప్పి కూర్చున్నారు. దీన్ని మార్కు సువార్తలో ఇంకా చాలా బాగా రాస్తాడు. మార్కు సువార్తలో చాలా మంచి వివరణ రాస్తాడు. ఒకసారి మార్కు సువార్తకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 6:34-39. మార్కు సువార్త 6:34-39 మనం చూడాలి. అక్కడ ఇలా రాయబడుతుంది, 34:39, గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగాను. చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, అయ్యా ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయినది, చుట్టుపక్కల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్లి భోజనముకి ఏమైనా కొనుక్కున్నట్టుకు వారిని పంపివేయమని చెప్పారు. మంచి సలహా. ఏం చేద్దామని చెప్పగానే మరొకరు ఏమన్నారంటే, పంపించేద్దాం, మనకెందుకు గొడవ, ఇలా అందరికి భోజనాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇస్త్రాకులు ఎత్తుకోడు, ఇవన్నీ బాధలు ఏమి అవసరం లేదు, పైగా పెద్ద ఖర్చు, పంపించేద్దాం, పంపించేస్తే ఎవరికి వాళ్ళు తింటారని చెప్పేసి అన్నారు. కానీ ప్రభు కనికరం కలిగిన ఆయన 37 అందుకే ఆయన, మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు మేము వెళ్లి 200 రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగారు. ఆ డబ్బు ఎక్కడది బాబు, ఇప్పుడు ఎక్కడి నుండి ఏమంటావు అని చెప్పేసి చేతులు ఎత్తేసారు. 37:38 అందుకే ఆయన, మీ యొద్ద 8 ఉన్నవి, పోయి చూడుడని వారితో చెప్పాను. ప్రభు ఏమంటున్నాడు, ఏమి లేకపోయినా చేస్తాను అనకుండా వెళ్ళండి, ఏమైనా ఉన్నాయా మీ దగ్గర చూడండి అన్నాడు. మీ యొద్ద 8 ఉన్నవి, పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకుని 5 రొట్టెలు 2 చేపలున్నవని, అప్పుడు ఆయన పచ్చకు మీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపించాను. వారు 100 చెప్పినా 50 మంది చెప్పినా పంక్తులు తీరు కూర్చుండేది. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చాను. ఆ 2 అందరికి పంచిపెట్టాను. అది పరిస్థితి. దేవుడు శూన్యంలో నుంచి సృష్టి చేయడానికి సమర్థుడు. ఏమీ లేనప్పుడే దేవుడు కలుగునుగాక అన్నప్పుడు ఈ అద్భుతమైన సృష్టి వచ్చింది. ఆయన ఏదైనా ఒక అద్భుతం చేయాలంటే ఆయనకి ఏదో ఒకటి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమైనా ఉన్నదా చూడండి అన్నాడు ప్రభువా. ఉంది కానీ అది ఒక పిల్లవాడు తింటే అయిపోయేంత చిన్న భోజనం, కొంచెం భోజనం ఒక పిల్లవాడికి పనికొస్తుంది. కానీ ఈ 25,000 ఇది ఎక్కడది అన్నప్పుడు ఆ చిన్న దాన్నే ప్రభు తన చేతిలోకి తీసుకొని దాన్ని ప్రభు ఆశీర్వదిస్తా ఉన్నాడు. మరో ప్రశ్న మీరు అర్థం చేసుకోండి, 25,000 తిన్నారు, కడుపు నిండా తిన్నారు, రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు. తిన్న తర్వాత ఒక మాట ఇలా రాయబడింది, యోహాను సువార్త 6:11 వడ్డిచ్చారు 12. వారు తృప్తిగా తినిన తరువాత అని రాయబడింది. ఆ చిన్న లంచ్ బాక్స్ 25,000 కడుపు నిండా తిన్నారట. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. ప్రభు ఉదయకాలం మళ్ళా మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వ్యర్థమైన ఖర్చులు మంచివి కావు. ప్రభు చేసినప్పటికీ, ప్రభు ఇచ్చినప్పటికీ ఇచ్చిన దాన్ని వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి నష్టపోవటం, పాడు చేసుకోవటం, వ్యర్థమైన ఖర్చులు పెట్టుకోవటం అన్నది మంచిది కాదు. కానీ దాన్ని సరైన మార్గంలో వాడుకోవటం మంచిదని ప్రభు బోధిస్తా ఉన్నాడు. అయితే అలా మిగిలింది వ్యర్థపోకుండా వెతితే 12 గంపలు వచ్చాయి. ప్రశ్న ఏంటంటే ఆ 12 గంపలు ఎవరు తీసుకెళ్ళుంటారు? తక్కువ మన వచ్చే సమాధానం ఏంటంటే 12 మంది శిష్యులు ఉన్నారు కాబట్టి తలవ శిష్యుడికి ఒక గంప ఇచ్చినట్టు చెప్పి మనం అనుకుంటాం. నేను అంటాను అసలుకి ఆ 25,000 మంది తినడానికి కారణం ఎవరు? ఆ చిన్న బాలుడు, వాడు తీసుకొచ్చిన లంచ్ బాక్స్. ఇప్పుడు 12 గంపలు మిగిలిపోతే ఇది ఎవరికి ఇవ్వటం ఉత్తమం? ఎవరికి ఇవ్వటం న్యాయం? ఆ బాలుడికి ఇవ్వటమే న్యాయం. ఆ బాలుడు తీసుకెళ్లగలడా అని అడిగితే నేను చెప్పలేను, గాని నా లెక్క ప్రకారం దానికి యోగ్యుడు ఎవరంటే ఆ బాబే, ఆ బాలుడే. ఇక్కడ ప్రభు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే నువ్వు ఇచ్చేది రూపాయి, ప్రభు దాన్ని ఆశీర్వదిస్తే అది అనేక మందికి దీవెన, అనేక మందికి దీవెన. అది ఎవరికి ఉపయోగపడుతుందా అని నువ్వు నేను చెప్పలేం, కానీ ప్రభు చేతిలో దాన్ని పెడితే, ప్రభు దాన్ని ఆశీర్వదిస్తే అది ఎంత దీవెనగా అనేక మందికి మారిపోతుందో. ఈ 25,000 మంది తినడానికి ఆ చిన్న బాక్స్ కారణమైనట్టుగా నువ్వు గుప్పలు విప్పి ప్రభువుకి ఇచ్చే కానుక ప్రభు దాన్ని ఆశీర్వదిస్తే అనేక మంది దీవించబడతారు. రెండవది ఇన్ రిటర్న్, నువ్వు ప్రభువుకి ఇచ్చావు కాబట్టి నువ్వు మాత్రం నష్టపోవు. ప్రభువుకి ఇచ్చావు కాబట్టి నువ్వేం కష్టపడిపోవు, నష్టపోవు. తిరిగి ఇచ్చిన దానికంటే అనేకమైన రెట్లు తిరిగి పొందుకుంటావు. అది వాక్య సత్యం, అది వాక్య సత్యం. ప్రభువుకి ఇచ్చాము కాబట్టి నష్టపోయాము అనుకుంటే మంది చాలా తక్కువ ఆలోచన చేస్తున్నట్టే. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనకే అవసరతలు ఉన్నాయి, ఇందులో నుంచి ఇవ్వాలా అంటే కష్టంగా ఉంటది. 1 నెల ఇస్తాము, 2 నెల 3 నెల కంటిన్యూ చేయాలంటే విసుగ్గా ఉంటది. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం, దేవునికి అవసరమైంది నీ డబ్బు అడగటం లేదు. దేవునికి లేదు కాబట్టి నిన్ను కానుకిమ్మనలేదు, దేవుడు చేయలేడు కాబట్టి నిన్ను చేయమని అడగలేదు. కానీ దేవుడు చేయగలడు, దేవునికి అసాధ్యం లేదంటే ఏది లేదు. కానీ ఆయన చేయాలనుకున్న గొప్ప కార్యాల్లో నీకు పాలు భాగం ఇచ్చాడు. అది అక్కడ అర్థం చేసుకోవాలి. కోటీశ్వరుడు 1,00,000 రూపాయలతోటి భారీ కన్స్ట్రక్షన్ కడుతున్నాడు, ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా ఆయందే, పెట్టుబడి ఆయందే, రాబడి ఆయందే. కానీ నువ్వు 10,000 ఇచ్చినా పర్లేదు, 10,000 అన్న పెట్టుకుని నీకు అవకాశం ఇచ్చానంటే 10,000 ఆయన దగ్గర లేక అడగల, అందులో 10,000 డబ్బులు పెట్టుకున్నావంటే నీకు హక్కు వచ్చింది. మళ్ళా చెప్పవచ్చు ఆ కన్స్ట్రక్షన్ నాదే, ఏం పెట్టు, 1,00,000 రూపాయలు ప్రాపర్టీ నువ్వు పెట్టింది 10,000, నీది ఎట్లా అయింది, మరి 10,000 ఇచ్చావు కదా, నీకు హక్కు వచ్చింది, ఆ కన్స్ట్రక్షన్ నాదే. ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్,
నాకు భాగం ఉంది, నేను ఇచ్చాను అని చెప్పడానికి దేవుడు నీకు ఒక అర్హత ఇచ్చాడు, అర్థం చేసుకుందాం. దేవుడు చేయలేక అడగటం లేదు, దేవుడికి లేక అడగటం లేదు. దేవుడు ఏం చూడడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇచ్చే కాడ నీ మనసు చూడడానికి ఇష్టపడుతున్నాడు. మళ్ళా అంటాను, ఇచ్చిన వాడు బలహీనుడే, గాని ఇచ్చినందుకు మాత్రం వాడిని దేవుడు ఎంత ఆశీర్వదిస్తారంటే, ఎగ్జాంపుల్ మోషేని తీసుకోండి. మోషే ఐగుప్తు దేశంలో నుంచి 600,000 కాల్బలంగా ఉన్న జనాభాను నడిపించుకుంటూ వచ్చాడు. నడిపించుకుంటూ వచ్చే క్రమంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసుకుంటూ వచ్చాడు. ప్రశ్న ఏంటంటే మోషే చేసిన అద్భుతాల్లో ఒక్క అద్భుతమైన మోషే తనంతట తాను చేయగలిగాడా? లేదు. అద్భుతాలన్నీ చేసింది ఎవరు? దేవుడే. ఆశ్చర్యకార్యాలు చేసింది ఎవరు? దేవుడే. ఇశ్రాయేలును విడిపించింది ఎవరు? దేవుడే. మొత్తం అంతా ఆయనే చేశాడు. కానీ క్రెడిట్ ఎవరికి వచ్చింది? పేరు ఎవరికి వచ్చింది? మోషే గొప్ప నాయకుడా. పారిపోయాడు. మోషే వెళ్తావంటే, లేదు ప్రభువా నాకు నత్తి ఉంది, లేదు ప్రభువా నాలుగు మంజు ఉంది, లేదు ప్రభువా నా మాట వినరు, ఎన్ని సాకులు చెప్పాడు. ఒక బలహీనుడు దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు దేవుడే గొప్ప కార్యాలు చేశాడు, కానీ పేరు మాత్రం ఆ వ్యక్తికి వచ్చింది. కారణం అతడి సమర్పణ.
ఈరోజు అంటాను మదర్ థెరిస్సా పేరు ప్రపంచం అంతా తెలుసు. మదర్ థెరిస్సా పేరు మీద ఇప్పటికీ ట్రస్ట్లు చాలా నడుస్తూనే ఉన్నాయి, కానీ మదర్ థెరిస్సా పెట్టుబడి ఎంత ఉంటుంది అందులో? నా లెక్క ప్రకారం నయా పైస ఉండదు ఆవిడది. డబ్బులు ఇచ్చిందంత డబ్బులు ఇప్పించింది ఎవరు? ప్రభువే. అనేక మంది హృదయాలు కదిలించింది ప్రభువే. కోట్ల రూపాయలు తీసుకొచ్చింది ప్రభువే. అనేక మందికి అవసరం తీర్చడానికి పంచిపెట్టింది ప్రభువే. కానీ మధ్యలో ఎవరిని పెట్టాడంటే ఒక మదర్ని తీసుకొచ్చి పెట్టాడు, అంతే అంతే. ఆమె చెంగి చాచి విదేశస్తులను అడిగింది భారతదేశానికి ఏమన్నా చేయరా అని. ఆమె చెంగి చాచి రాజుని అడిగింది పేదవారికి ఏమైనా చేస్తారా అని. అంతే, ఆమె అడిగింది ఇచ్చేటట్లుగా పిప్పురు కొలిపింది మాత్రం ఆయనే. కానీ పేరు ఎవరికి వచ్చిందంటే మదర్కి పేరు వచ్చింది. ఈ సందర్భంలో 20,000 మందికి రొట్లు పంచిపెట్టింది ప్రభువే. పంచిపెట్టడానికి సహకరించింది అపొస్తలులే. కానీ పెట్టుబడి ఎవరిదంటే ఆ చిన్న బాలుడిది, వాడిచ్చిన చిన్న కానుక 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు ఆ బాలుడిచ్చాడు. ఆ బాలుడిచ్చిన దాన్ని ప్రభు ఆశీర్వదిస్తే ఆ 5,000 మంది పురుషులు, సమారమి 20,000 మంది కంటే ఎక్కువగా ఉన్నవారు దాని వల్ల దీవించబడ్డారు. అందుకే దేవుడు తన వాక్యంలో ఒక మాట ఇలా అంటున్నాడు. దేవుడు తన వాక్యంలో ఇలా అంటున్నాడు, మలాకి గ్రంథము 3:10-11 చూద్దాం. మలాకి గ్రంథము 3:10-11. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించుదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీకేమైనా అర్థమైందా? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆకాశపు వాకిండ్లు విప్పి మీకు ఇస్తానన్నాడు. ఎప్పుడు? నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు. చాలా సార్లు మన ఇంట్లో బాబు ఏమైనా తింటామంటే అరే నాన్న నాకు కొంచెం పెట్టరా, నాకు కొంచెం పెట్టరా అని అడుగుతాం. ఆకలేసి అడుగుతున్నావా? లేకపోతే టేస్ట్ బాగుంటుందని అడుగుతున్నావా? లేదు, వాడి పెట్టకపోయినా తీసుకో అని చెప్పి నోటి దగ్గర పెడితే చాలు, కడుపు నిండిపోద్ది. ఎందుకు? మనం వాడి చేతిలో ఉన్నది చూడడం లేదు, వాడి మనసులో మనకి ఏ ప్లేస్ ఉందో చూడడానికి ఇష్టపడుతున్నాం. వాడు నన్ను ప్రేమిస్తున్నా లేదో తెలుసుకోవడానికి ఆశపడి అరే నాకు పెట్టరా అని అడిగాం అంతే. దేవుడు లేక అడగటం లేదు, దేవుడు చేయలేక నిన్ను అడగటం లేదు. దశమ భాగం ఇమ్మన్నాడు, శ్రేష్ఠ భాగం ఇమ్మన్నాడు, కానుకలు ఇమ్మన్నాడు. ఎందుకు ఇమ్మన్నాడంటే దేవుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ఆయన ప్రేమించమన్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావా లేదా నోటి మాటలతో ఆయనకు నమ్మకం లేదు. మనమంతా చెప్పి గారిడి మాటలు చెప్తాం, మన మాటలు అస్సలు నమ్మడు. అందుకే మనం నాలుగుతో కాదు, పెదవులతో కాదు, క్రియతో ప్రేమించాలి ఆయన్ని. కాబట్టి ఆయన అందుకే అంటున్నాడు నా మందిరపు ధన నిధిలోకి 10% తీసుకొని రండి. తీసుకొస్తే ఏం చేస్తాను? ఆకాశపు వాకిండ్లు ఇప్పుతాను అన్నాడు. ఆకాశపు వాకిండ్లు అంటే ఇస్రాయేలీల మీద దేశం మీద కరువు వచ్చింది, వర్షం కురవటంలా, ఋతువులు రావటంలా, పంటలు పండటంలా అన్నాడు. అంగ ఆకాశపు వాకిండ్లు నిప్పుతాను అన్నాడు. అందుకే కిందకు వచ్చేసరికి 11వ వచనంలో మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించుదను, అది మీ భూ పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చకుండానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. పట్టజాలన దీవెనలు అంటే నీ ఎకరంలో 10 బస్తాలు పండడమే కష్టమైతే 40, 50, 60 బస్తాలు పండుతాయి పట్టజాలన దీవెనలు. మనం ఇచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన వాడిని మర్చిపోడు, దేవునికి ఇచ్చి మన నష్టపోం. అందుకే అంటున్నాడు ఇశ్రాయేలు నువ్వు నాకివ్వు, కరువు వచ్చింది, పంట పండుతలేదని చెప్పి నువ్వు ఇవ్వడం మానేస్తున్నావు, అదే నువ్వు నష్టపోతున్నావు. దేవుడు అన్ని ఉన్నప్పుడు ఇస్తే చూసి సంతోషపడతాడు అనుకుంటే పొరపాటు. లేమిలో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో కలిగిన వాటిని ప్రభువుకిస్తే ప్రభువు ఆ సమయంలో ఎంతో ఆనందిస్తాడు. 2 కాసులు ఉన్నాయి, ఆమె ఏమనొచ్చు? నాదే 2 కాసులే ఉన్నాయి బాబు, ఎక్కడిమ్మంటా తిరిగి వెళ్ళాలి, దారి చార్జీకి ఉండాలి, ఆటో వాడికి ఇవ్వాలి అనొచ్చు. కానీ ఆమె అలాగే అనలా, ప్రభువుకి తనకున్న లేమిలో వచ్చింది. ఎంత సంబరపడిపోయాడో దేవుడు, ఎంత ఆనందపడిపోయాడో. కాబట్టి ప్రభువుకి ఇస్తే ఆయన ఆనందపడుతున్నాడు, ఇన్ రిటర్న్ ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నువ్వు ఇచ్చిన దానికి ప్రతిగా ఆయన చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మర్చిపోవద్దు. అందుకే అపొస్తల కార్యాలు 17:25 ఆయన ఎందుకోసం కానుకలు అడుగుతున్నాడో మనం అర్థం చేసుకోవడానికి సహాయకరంగా మరొక మాట ఉంది. అపొస్తల కార్యాల గ్రంథము 17:25 ఇలా చూస్తున్నాం, ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకి ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. నాకు లేదు, నా కొదువుగా ఉంది, నాకు ఇమ్మని చెప్పి ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడంటే ఆయన దగ్గర లేదని కాదు, ఆయన నీ ప్రేమను నీ కానుక దగ్గర చూడాలని ఆశపడుతున్నాడు. నేను అంటాను, ప్రభువుకి లంచ్ బాక్స్ ఇచ్చిన ఆ బాలుడు నష్టపోలా. ఆ బాలుడు ఆ 12 గంపలు తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళుంటే వాళ్ళ అమ్మ ఎంత సంతోషపడి ఉంటుందో, నాయనా నువ్వు ప్రభువుకి ఇచ్చావా, నమ్మదగిన ప్రభు నీది మాత్రం ఉంచుకోడు, తిరిగి నీకు ఇచ్చేస్తాడు. నీకు ఇవ్వడమే కాదు, నువ్వు చేసిన దానికి ప్రతిగా అనేక రెట్లు ఇస్తాడు అన్న సత్యం నెరవేరింది కాబట్టి ఆమె ఎంత సంతోషపడి ఉంటుందో. తల్లి కోసం చెప్పాలంటే సూషన్ వెస్లీని చెప్పాలి, జాన్ వెస్లీ వాళ్ళ అమ్మ. సూషన్ వెస్లీ మెథడిస్ట్ సంఘాలకు తల్లిగా పిలువబడుతుంది. ఆమెకి ఎంతమంది పిల్లలో తెలుసా? 19 మంది, 19 మెంబర్స్. 19 మంది బిడ్డలకి ఆమె ఎలా పెంచిందంటే, ప్రతిరోజు రాత్రి బిడ్డను పడుకోబెట్టి ఒక్కొక్క బిడ్డ తల మీద చేయి వేసి దుఃఖంతో, దేవా నా బిడ్డను వాడుకో, దేవా నా బిడ్డను వాడుకొని 19 మంది బిడ్డను చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసేది, చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో పెంచింది. ఆమె వల్ల ప్రపంచానికి ఎంత మేలు జరిగిందంటే, ఇంగ్లాండ్ లో గొప్ప ఉజ్జీవకర్త అయిన జాన్ వెస్లీ ఆమె దగ్గర నుంచి వచ్చాడు, చార్లెస్ వెస్లీ ఆమె దగ్గర నుంచి వచ్చాడు. పిల్లలందరూ దేవుని కోసం గొప్పగా వాడబడ్డారు. దేవునికి ఇచ్చింది ఆమె నష్టపోయిందంటే లేదు. ఈరోజు ఆ తల్లి పేరు ప్రపంచం మర్చిపోవటం లేదు, ఆమె పెంచిన ఆమె బిడ్డల్ని ప్రపంచం మర్చిపోవట్లేదు. ప్రభువుకు మనం ఇస్తే అది మన జీవితమైనా, మన ఆస్తి అయినా, మన కానుకైనా, ఏది నువ్వు ప్రభువుకి ఇచ్చినా ఆయన ఉంచుకోడు, ఆయన వాడుకోడు, తిరిగి ఆశీర్వదించి నీకు ఇస్తాడు. ఆయన ఆశీర్వదించి మళ్ళీ నీ చేతిలో పెడితే అది నీకు ఎంత దీవెనగా ఉంటుందో. కాబట్టి ఇవ్వటం మనం నేర్చుకుందాం. ఎందుకు ప్రత్యేకంగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, కానుకల కోసం బోధించేటప్పుడు ఒక అపోహ వస్తుంది, ఏదంటే డబ్బుల కోసం అడుగుతున్నారా, డబ్బులు ఇమ్మంటున్నారా. అందుకే డబ్బుల దగ్గర చాలా భయపడుతున్నాం, డబ్బులు అడగడానికి చాలా భయపడుతున్నాం. మెగా ఈవెంట్ చేసిన క్రిస్మస్ చేసాం, 2,10,000 ఖర్చు అయింది. ఎవరిని చేయి చేసి డబ్బులు ఇవ్వమని అడగలేదు, మిమ్మల్ని కూడా అడగలేదు. ఎంత ఖర్చు అవుతుంది, తల 1,000 రూపాయలు వేసుకుందాం, తల 1,500 వేసుకుందాం అని అడగల, గెట్ టుగెదర్ పెట్టాం, మిమ్మల్ని అడగల. ఎందుకు అడగలేదంటే డబ్బు దగ్గర మన భక్తి ఎదగడానికి బదులు మన భక్తి పాడైపోతుందని చెప్పి అడగలేదు. అయినా ప్రభు మహాకృప, ఈ నెల మన గ్రూప్ ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నాం, మంచి మంచి జీతాలు వస్తున్నాయి, పిఆర్సీలు వస్తున్నాయి, టీఏలు వస్తున్నాయి, ఎంత జీతాలు వస్తున్నాం. మనం తీసుకుంటున్నాం, తిరిగి ప్రభుకి ఇవ్వట్లేదు. మిషన్ ట్రిప్కి వెళ్ళిన తర్వాత అనేక మంది తిరుగుకలుపు పడ్డారు, అనేక రీతిలుగా చేశారు, చేసినవన్నీ కూడా మీతో పంచుకొని ప్రార్థన చేసి దీన్ని మనం కొనసాగించడం మనకు ఆశీర్వాదం. నువ్వు చేయకపోతే ఇంకొకరిని వాడుకుంటాడు, మర్చిపోవద్దు. మహేష్ చేసే లేకపోతే పరిచర్య పోతుంది అనుకుని గుడ్డోండి, నేను కాకపోతే ఇంకొకరిని వాడుకుంటాడు. వాడబడుతున్న మట్టి పాత్రలో ఏమీ లేదు, కానీ వాడుకుంటున్నవాడు మాత్రం జీవాధిపతి సర్వశక్తిమంతుడు. ఆయన వైపు మనం చూడాలి. ఈ సమయంలో మన చంద్రశేఖర సై గారు ఈ నెల మనకు వచ్చిన బడ్జెట్ కోసం వాటిని ఎలా ఖర్చు పెట్టని చెప్పిన తర్వాత వాక్యాన్ని బట్టి బడ్జెట్ని బట్టి ప్రార్థన చేద్దాం.